పరలోకపు తండ్రి, నీకు స్తుతి చెల్లించుకుంటున్నాం. ఈ ఉదయకాల సమయంలో కొద్ది సమయము నీ వాక్యమును మేము ధ్యానం చేస్తుంటుండగా నీ వాక్యం ద్వారా మాతో మాట్లాడండి. అందులోని సత్యములను మేము గ్రహించటానికి కృప చూపించమని ఇచ్చిన శ్రేష్టమైన సమయాన్ని బట్టి మీకు స్తుతి చెల్లించుకుంటూ మా ప్రియుడును మా రక్షకును నజరేయుడైన యేసు క్రీస్తు అతి శ్రేష్టమైన నామములో అడిగి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. క్రీస్తు నందు ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా, ప్రస్తుతానికి మనము పేతురు రాసినటువంటి మొదటి పత్రికను 4వ అధ్యాయంలో నుంచి మనం ధ్యానం చేస్తూ వస్తున్నాం. పేతురు రాసినటువంటి మొదటి పత్రిక 4వ అధ్యాయము 1వ వచనం నుంచి 6వ వచనం వరకు ఉన్నటువంటి లేఖన భాగాన్ని గత వారంలో మనం ధ్యానం చేసుకున్నాం. ఈరోజు 7వ వచనం నుంచి 11వ వచనం వరకు ఉన్నటువంటి భాగాన్ని మనం ధ్యానం చేసుకుందాం. పేతురు రాసినటువంటి మొదటి పత్రిక 4వ అధ్యాయము 7వ వచనం నుంచి 11వ వచనం వరకు ఉన్నటువంటి భాగంలో కొన్ని ప్రాముఖ్యమైనటువంటి విషయాలను పేతురు గారు తెలియచేశారు. వాటిని మనం ధ్యానం చేయడానికి ప్రయత్నం చేద్దాం. నేను చదువుతున్నాను, దయచేసి గమనించండి. అయితే అన్నిటి అంతము సమీపమయ్యున్నది కాగా మీరు స్వస్థ బుద్ధి గలవారై ప్రార్థనలు చేయుటకు మెలకువగా ఉండు. బహుశా పేతురు గారు ఇక్కడ ప్రభు యొక్క 2వ రాకడను గురించి, అది సమీపముగా ఉన్నది అని తెలియచేస్తూ ఉన్నాడు. క్రీస్తు నందు ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈ పత్రికను పేతురు గారు క్రీస్తు శకం 64వ సంవత్సరంలో రాయడం జరిగింది. క్రీస్తు శకం 64వ సంవత్సరంలో ఆయన ఈ పత్రిక రాస్తున్నప్పుడు ఆయన అన్నాడు, అన్నిటి అంతము సమీపమయ్యున్నది. మరి ఇప్పుడు మనం 2026వ సంవత్సరంలో ఉన్నాం. ఆ రోజే అంటే 64వ సంవత్సరంలోనే సమీపమై ఉన్నది అంతము అని అంటే మరి ఈ రోజు సంగతి ఏంటి? ఒకవేళ ఆ రోజు నియర్ దగ్గరగా ఉంది అని అంటే ఈరోజు జస్ట్ నియర్, మరింత దగ్గరగా ఉంది. 64వ సంవత్సరంలోనే సంఘాన్ని సిద్ధపడమని పేతురు గారు హెచ్చరించారు. మరి ఈరోజు దేవుని రాజ్యానికి, దేవుని రాకడకు, ఈ భూమి అంతానికి మనం మరింత సమీపముగా ఉన్నాం. వి ఆర్ జస్ట్ క్లోజర్, జస్ట్ నియర్. అలాంటిది మనం ఇంకెంత జాగ్రత్తగా ఉండాలి, ప్రియ యేసు రాజును నేను చూచిన చాలు, మహిమాలో నేను ఆయనతో ఉండిన చాలు. యేసయ్యా నిన్ను చూడాలని నాకెంతో ఆశగా ఉంది. యేసయ్యా నీతో నీ ఇంటిలో నివాసము చేయాలని కోరికగా ఉంది. ఈ పదాలన్నీ కేవలం పాటలకు పరిమితమైపోయాయి. ఆ పాటలకు అవి పరిమితమైపోయాయి ఆ పదాలు. కానీ నిజంగా ఆ పదాలు హృదయ అంతరంగములో నుంచి రావడం లేదు. ఎవరో సంగతి ఎందుకు? ఇప్పుడు ఈ గ్రూప్ లో ఉన్నటువంటి మనలో మనము ప్రశ్నించుకుందాం. దగ్గరగా 237 మంది గ్రూప్ లో ప్రస్తుతానికి వింటున్నారు. మరి 237 మందిలో ఎంతమంది దేవుని రాకడ కొరకు సిద్ధపడుతున్నారు? ఎంతమంది దేవుని రాకడ కొరకు ఆశతో కనిపెడుతున్నారు, ప్రార్థన చేస్తున్నారు? వాస్తవానికి ప్రభు యొక్క రాకడ మరలా ఉందన్న సంగతి మనకు తెలుసు. ఆయన వచ్చినప్పుడు సంఘమును తీసుకుని వెళ్తాడన్న సంగతి కూడా మనకు తెలుసు. ఆ సంఘములో నీవు నేను ఉన్నామన్న సంగతి కూడా తెలుసు. మనం ఎత్తబడితే ప్రభుతో పాటు సదాకాలము ఆయన దగ్గర ఉంటామని కూడా తెలుసు. అయినప్పటికీ కూడా మనం ఎదురు చూడం. ఆయన్ని బాగానే ఉన్నాయి, కానీ ప్రభు రాకడ కొరకు ఎదురు చూడాలంటే మనకు కష్టం, మనకు భయం. అమ్మో, ఈ దేహాన్ని ఈ లోకాన్ని విడిచిపెట్టవలసి వస్తుందేమో. క్రైస్తవులముగా మనకు తెలియకుండానే మనము ఇదిగో ఈ శరీరాన్ని చాలా ఎక్కువగా ప్రేమిస్తున్నాం. ఇది శాశ్వతం కాదని తెలిసినప్పటికీ కూడా, ఈ బాడీ టెంపరీ బాడీ అని తెలిసినప్పటికీ కూడా మనం దీనికి చాలా ప్రాధాన్యత ఇస్తున్నాం. ఇక్కడ మనం నివసిస్తున్నటువంటి నివాసం, ఇక్కడ నువ్వు కట్టుకున్న ప్యాలెస్, ఇక్కడ నువ్వు కట్టుకున్నటువంటి అందమైన భవంతి, నువ్వు కట్టుకున్నటువంటి విల్లా, ఇవేవి కూడా శాశ్వతం కాదు. వీటన్నిటిని కూడా విడిచిపెట్టి మనం వెళ్ళిపోవలసినటువంటి వారమే. దిస్ ఆల్ ఆర్ టెంపరీ బట్ నాట్ పర్మనెంట్. ప్రస్తుత పరిస్థితులు మనకు చాలా స్పష్టంగా అర్థమవుతా ఉన్నాయి. మీకు తెలుసా, ఇప్పుడు ఇస్రాయేలీలు మన భారతదేశంలో మణిపూర్ రాష్ట్రంలో ఉన్నటువంటి మన దృష్టిలో కుకీలుగా పిలువబడుతున్నటువంటి వారిలో నుంచి దాదాపు డిఎన్ఏ టెస్ట్లు చేసి 5,000 మంది వరకు సెలెక్ట్ చేసుకొని వాళ్ళని మనిషే సంతానముగా గుర్తించి వాళ్ళని మరలా వెనక్కి తీసుకుని వెళ్ళడానికి, ఇస్రాయేలు దేశం తీసుకువెళ్ళడానికి వాళ్ళు ప్రయత్నాలు చేస్తా ఉన్నారు. ప్రస్తుతానికి దాదాపు 2,800 మంది తీసుకెళ్లినట్లు విన్నాను నేను. మనం కుక్కిలుగా ఎవరినైతే పిలుస్తున్నామో వాళ్ళు అందరూ కాదు, కొద్దిమంది మనుష్యత్తెకకు సంబంధించినటువంటి వాళ్ళు. వాళ్ళ డిఎన్ఏ టెస్టులు చేసి మరీ జాగ్రత్తగా తరలిస్తూ ఉన్నారు. ఏంటిది ఇదేమన్నా పిచ్చ? ఎవరి పాటకు వాళ్ళు ఎప్పుడో చెదిరిపోయారు, వాళ్ళు అక్కడక్కడ స్థిరపడిపోయారు. మళ్ళీ వాళ్ళని తెచ్చుకోవలసిన అవసరం ఏంటి? వెళ్ళడానికి వీళ్ళు కూడా అంత సంసిద్ధంగా ఉండడానికి కారణం ఏంటి? పోనీ ఆ భూభాగంలో ఎప్పుడు చూసినా యుద్ధాలే, యుద్ధం లేని రోజు ఒక్కరోజన్నా ఉందా? ఇప్పుడు మన భారతీయులు వివిధ దేశాలకు చెదిరి ఉన్నారు. అసలు ఏ దేశానికైనా సరే ఇలాంటి ఆలోచన వస్తుందా? చెదిరిపోయినటువంటి మన వాళ్ళను మరలా మనం వెనక్కి తెచ్చుకుందాం, వాళ్ళని మన దేశంలోనే మీరు ఇక్కడే ఉండండి, ఇక్కడే సంతోషంగా ఉండండి అనేటువంటి ఇన్విటేషన్ మీరు ఏ దేశం నుంచి అయినా ఆ దేశ పౌరులకి ఎప్పుడైనా విన్నారా, చూసారా? ఇట్ విల్ నెవర్ హ్యాపెన్. వీళ్ళు పోయి వేరే పౌరసత్వం తీసుకుని అడుగుచుంటే కూర్చో వదిలే, ఎంత అయిపోయింది, ఇక్కడ ఉన్న వాళ్ళకి స్థలం లేదు. ఇంత పెద్ద భారతదేశంలోనే స్థలం లేకపోతే మరి అంత చిన్న దేశంలో ఇలాగూ స్థలం ఉందని వాళ్ళ వాళ్ళను వెతుకులాడి కనుగొని మరి వెనక్కి తీసుకుని వెళ్తా ఉన్నారు. వీళ్ళు కూడా వెళ్ళడానికి తహతహలాడుతున్నారు. అరే అది నిరంతరం యుద్ధ భూమి అయితే భారతదేశం ఎంత ప్రశాంతంగా ఉంటుంది? భారతదేశమే కాదండి, ప్రపంచ దేశాలు ఎక్కడెక్కడున్న వాళ్ళ వాళ్ళు వాళ్ళ బ్లడ్ అంతా వాళ్ళ వెనక్కి తీసుకువెళ్తున్నారు. ఎందుకు? The prophecy must be fulfilled. ప్రవచనాలు నెరవేర్చబట్టుకు అంత్య దినాల్లో దేవుడు వారందరినీ కూడా గ్యాదర్ చేసి మరలా తమ స్వస్థలానికి తీసుకొని వస్తారని వాగ్దానం చేశాడు. ఆ వాగ్దానం యొక్క నెరవేర్పు ఇక్కడ జరుగుతూ ఉంది. ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, ఇవన్నీ చూస్తుంటే మనకేమర్థం కావాలి? ప్రభువు రాకడ అత్యంత సమీపముగా ఉంది. త్వరలో అక్కడ వారు ఎరుషలేములో వారు దేవాలయమును కూడా స్థాపించబోతున్నారు. దానికి కూడా అన్ని రకాల ప్రయత్నాలు జరుగుతూ ఉన్నాయి. ఎర్రని పెయ్యి కొరకు వాళ్ళు ఇప్పుడు కనిపెడుతూ ఉన్నారు, ఎదురు చూస్తూ ఉన్నారు. ఆ ఎర్రని పెయ్యిని మొట్టమొదటిసారిగా దేవాలయములో వాళ్ళు బలర్పించాలి. సో ఇవన్నీ కూడా మనకేం సూచిస్తున్నాయి? ప్రభు యొక్క రాకడ అత్యంత సమీపముగా ఉంది. ప్రభు రాకడ సమీపముగా ఉందంటే భూమి అంతం కూడా సమీపముగా ఉందని అర్థమే. మరి ఎంతవరకు నీవు నేను సిద్ధపాటు కలిగి ఉన్నాం? ఎంతవరకు నీవు నేను సిద్ధపడి ఉన్నాం? క్రీస్తునందు ప్రేమటువంటి దేవుని బిడ్డలారా, ఆ వచనంలో పేతురు అంటారు, అన్నిటి అంతము సమీపమైనది కాగా మీరు స్వస్థ బుద్ధి గలవారై ప్రార్థనలు చేయుటకు మెలకువగా ఉండు. మంచి బుద్ధి గలవారై, స్వస్థ బుద్ధి అంటే మంచి బుద్ధి, ఆరోగ్యకరమైనటువంటి బుద్ధి, ఆరోగ్యకరమైనటువంటి బుద్ధి. కుళ్ళు కుతంత్రము లేనటువంటి బుద్ధి. కొందరు ఎదుగుతూ ఉంటే చూసి ఓర్చుకోలేరు, కొందరు బాగుపడుతూ ఉంటే కొందరు చూసి తట్టుకోలేరు, కొందరు కొన్ని వస్తువులు కొనుక్కుంటుంటే దాన్ని చూసి తట్టుకోలేరు. వీళ్ళు వస్తువులు కొనుక్కోవచ్చు, వాళ్ళు కొనుక్కుంటే అబ్బో. ఒకవేళ మీ ఇంట్లో పని మనిషికే ఏసీ కొనుక్కుంది అనుకోండి, అబ్బా దీనికి కూడా అవసరం అండి ఏసీ, ఇది కూడా ఏసీ కొనేసింది. ఏంటో తెలుసా, అది జెలసీ, అసూయ. ఏ వాళ్ళు పని మనుషులు అయితే వాళ్ళు ఏసీ కొనుక్కోకూడదా? మీ ఆయన కూడా ఒక ఆయన ఇంకొకరి కింద పని మనిషే కదా, మరి ఆయన కొనుక్కున్నాడు కదా. ఆలోచన చేయండి, అదేంటో. కొందరు బాగుపడుతుంటే, కొందరు వస్తువులు కొనుక్కుంటుంటే, కొందరికి ఎక్కడ లేని చింత. మళ్ళీ నువ్వు అడిగా, వాళ్ళు వాళ్ళు కొనుక్కుంటే నాకెందుకయ్యా, వాళ్ళు ఏం కొనుక్కుంటే నాకెందుకు. అక్కడ కూడా వాళ్ళ బుద్ధి అర్థమైపోతుంది. వాళ్ళు చెప్పకపోయినా గాని, వాళ్ళు చెప్పకపోయినా గాని వాళ్ళ బుద్ధి అక్కడ చాలా స్పష్టంగా ఎదుటి వారికి అర్థమైపోతుంది. బుద్ధిహీనులు తమ బుద్ధిహీనతను చాలా సులభముగా వాళ్ళు బయట పెట్టుకుంటారు. దయచేసి అలా ఉంటే వాళ్ళ మనం సరి చేసుకుందాం. ప్రభువుని అడగండి, స్వస్థ బుద్ధి నాకు ఇవ్వు ప్రభువా, మంచి బుద్ధిని నాకు ఇవ్వు ప్రభువా. ఎవరైనా బాగుపడుతుంటే చూసి సంతోషించడం, వాళ్ళని ఇంకా ప్రోత్సహించడం, బహుశా వాళ్ళని ఇంట్లో పని మనుషులే అయి ఉండవచ్చు, నీ కింద 20 రూపాయల కోసమే పని చేస్తుండవచ్చు. ఈవెన్ అయినప్పటికీ వాళ్ళు ఒక ఇల్లు కొనుక్కుంటే భుజం తట్టి ప్రోత్సహించు, రియల్లీ ఐ అప్రిషియేట్ యు. అంతేకాని కొనుక్కోని కొనుక్కుంటా క్రీస్తునందు ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా, మంచి బుద్ధి కలిగి ఉండడానికి ప్రయత్నం చేద్దాం. అన్నిటికంతము సమీపమయ్యినది గనక స్వస్థ బుద్ధి గలవారై ప్రార్థనలు చేయుటకు మెలకుగా ఉండు. బహుశా ఈ వచనం రాసేటప్పుడు పేతురు తన జీవితంలో జరిగిన అనుభవాన్ని మనసులో పెట్టుకుని రాసుంటాడేమో, బహుశా అంటున్నాను నేను. ప్రభు గెత్సెమన తోటలో ఉన్నప్పుడు శిష్యులకు చెప్పాడు, మీరు శోధనలో పడకుండునట్లుగా మీరు మెలకు కలిగి ప్రార్థన చెయ్యండి అని చెప్పి వెళ్ళాడు. వీళ్ళు అలసట చేత భారపు కన్నులు కలిగిన వాళ్ళై ప్రభు వచ్చే సమయానికి వీళ్ళు నిద్రపోయారు. మరలా ప్రభు వచ్చి అడిగాడు, ఒక గడియైనను నా కొరకు మీరు మేలుకొని ఉండలేరా అని చెప్పి వాళ్ళని లేపి ఆయన వెళ్ళాడు. మళ్ళీ వచ్చే సమయానికి మళ్ళీ నిద్రపోతా ఉన్నారు. ఆ తర్వాత ఏం జరిగిందో మనకు తెలుసు. పేతురు శోధనలో పడ్డాడు, శోధనలో పడ్డాడు. ప్రభు ఎవరో నేను ఎరుగని ముమ్మారు బొంకాడు. శ్రీశ్రాంతి బహుశా ఒకవేళ ఆ సమయంలో మెలకు కలిగి పేతురు గని ప్రార్థన చేసి ఉంటే ఆ శోధన్ని జయించుండేవాడు. జాగ్రత్త గమనించండి, ప్రభు పేతురు మెలకు కలిగి ప్రార్థన చేస్తుంటే ఆ శోధన వచ్చిండేది కాదు అని అనడం లేదు నేను. కానీ పేతురు మెలకు కలిగి ప్రార్థన చేస్తుంటే ఆ శోధన్ని జయించి ఉండేవాడు అని అంటున్నాను నేను. శోధనలు రావు అని చెప్పడం లేదు, వస్తాయి. మనము గెలవాలి, నిలవాలి, విజయం సాధించాలి. అందుకోసమే క్రైస్తవులముగా మనము మెలకువ కలిగి ఉండడం అత్యంత ప్రాముఖ్యమైనటువంటి విషయం. క్రీస్తునందు ప్రేమ దూరబిడ్డారా, ఇక్కడ ఒక విషయాన్ని జ్ఞాపకం చేసుకోండి. ఆ రోజు వాళ్ళు నిద్రపోయారు కాబట్టి వారు శోధనలో పడాల. జాగ్రత్తగా గమనించండి, వాళ్ళు నిద్రపోయారు కాబట్టి వాళ్ళు శోధనలో పడాల, కానీ ప్రార్థన చేయలేదు కాబట్టి వాళ్ళు శోధనలో పడ్డారు. ప్రార్థన చేయలేదు కాబట్టి. సో ఆ ప్రార్థనకు ఏది ఆటంకమైంది? నిద్ర ఆటంకమైంది. నిద్ర అనేటువంటిది కేవలం ఒక శోధన మాత్రమే, వాళ్ళని ప్రార్థన చేయకుండా ఆటంకపరచటానికి. ఈరోజు క్రైస్తవులముగా ఎంతమంది మనం ఈ రకమైనటువంటి శోధనలు గుండా ప్రయాణం చేయడం లేదు చెప్పండి. వేకువ జామున లేచి ఎంతమంది మనం మోకరించి దేవుని సన్నిధిలో కనిపెడుతున్నాం, ఎంతమంది మనం ప్రార్థన చేస్తున్నాం, ఎంతమంది మనలో మనము ప్రభు కొరకు, ప్రభు యొక్క రాకడ కొరకు సిద్ధపడుతున్నాం, మనల్ని మనం సిద్ధపరచుకుంటున్నాం. మన పోకడు ఎప్పుడో మనకు తెలియదే, మనం ఎప్పుడు వెళ్ళిపోతామో మనకు తెలియదే. గ్యారంటీ లేనటువంటి దినాల్లో మనం నివసిస్తున్నామే. మరి అలాంటప్పుడు మనం ఏం చేయాలి? మెలకువ కలిగి ప్రార్థన చెయ్యాలి. ఇక్కడ మెలకువ కలిగి అని అంటే అసలు మీరు నిద్రపోవద్దని కాదండి దాని ఉద్దేశం. మీరు నిద్రపోవద్దని కాదు దాని ఉద్దేశం. నేను అందుకే చెప్పాను, పేతురు వాళ్ళు నిద్రపోవడం వల్ల వాళ్ళు శోధనలో పడిపోలా, కానీ ప్రార్థన చేయకపోవడం వల్ల వాళ్ళు శోధనలో పడ్డారు. సో ఇక్కడ ప్రార్థన అత్యంత ప్రాముఖ్యమైనది. ప్రార్థన చేసే వాళ్ళట పాపం చేయలేరట, పాపం చేసే వాళ్ళట ప్రార్థన చేయలేరట. క్రీస్తునందు ప్రేమ దేవుని బిడ్డలారా, ఈరోజు మనకి ప్రార్థన జీవితం ఎంత తక్కువగా ఉంటే అంత ఎక్కువగా మనం శోధనలో పడడానికి అవకాశం ఉంది. ప్రార్థన మనిషిని దేవునికి సమీపంగా చేస్తుంది. ప్రార్థన లేమి మనిషిని దేవునికి దూరం చేస్తుంది. నువ్వు ఎప్పుడు దేవునికి దూరంగా ఉంటావో అప్పుడు అపవాది నీకు దగ్గరగా వచ్చి నిన్ను శోధించి శోధనలో నిన్ను పడగొట్టడానికి ప్రయత్నం చేస్తాడు. నువ్వు ప్రార్థన ద్వారా దేవునికి అత్యంత సన్నిహితంగా ఉంటే అపవాది నీ దగ్గరికి చేరుకోవడానికి కష్టపడతాడు. కాబట్టి ఈ ఉదయకాల సమయంలో ఒకసారి ఆలోచన చేద్దాం. సమయం చాలా తక్కువగా ఉంది. ఈ భూమి యొక్క అంతమే సమీపం, సమయమే చాలా తక్కువగా ఉంది. మరి అలాంటిది నీ పోకడా నా పోకడా ఎప్పుడో మనకు తెలియదు. జస్ట్ మొన్నటి దినాన ఒక 3-4 రోజుల క్రితము అత్యంత ప్రియమైనటువంటి నాకు ప్రియమైనటువంటి తమ్ముడు, చాలా మంచివాడు, చాలా ప్రేమ కలిగినవాడు, యవనస్తురే, 39 సంవత్సరాలు, సాయంత్రం అలా బయటకు వెళ్ళాడు. తను తన స్నేహితుడు భోజనం చేశాడు, వచ్చి పండుకున్నాడు. మధ్యరాత్రిలో దగ్గు బాగా సివ్యర్గా వచ్చేసింది. ఆ దగ్గుతున్నటువంటి సమయంలో వామిటింగ్ అయిపోయింది. వామిటింగ్ చేస్తున్నటువంటి సమయంలో ఆహారపు మెతుకులు శ్వాసనాళంలోనికి వెళ్ళిపోయాయి, లంగ్స్ లోకి వెళ్ళిపోయాయి. హాస్పిటల్కి ఇమీడియట్ గా తీసుకెళ్లారు. బట్ అయినప్పటికీ అక్కడ డాక్టర్తో మాట్లాడుతుండగానే, డాక్టర్ కి తన సమస్యను వివరిస్తుండగానే అక్కడే పడి ప్రాణాలు విడిచిపెట్టాడు. 39 సంవత్సరాలు యవ్వనస్తుడు, ఇద్దరు చంటి బిడ్డలు, తనకి ఎన్ని డ్రీమ్స్ ఉన్నాయో, తనకి ఎన్ని ప్లాన్స్ ఉన్నాయో, తనకి ఎన్ని ప్రాజెక్ట్స్ ఉన్నాయో తర్వాత చేయవలసినవి, ఎవరు అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు. అన్ఎక్స్పెక్టెడ్, షాకింగ్. ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే ఈరోజు డెత్ ఎప్పుడు ఎవరిని ఎలా పలకరిస్తుందో తెలీదు. ఏ సమయంలో దానికి చిన్న పెద్ద సంబంధం లేదు, ఆడ మగ సంబంధం లేదు, గొప్పవాడివా పేదవాడివా సంబంధం లేదు, ఆరోగ్యవంతుడు అనారోగ్యవంతుడు కూడా సంబంధం లేదు. తెలుసా మీకు? ఎందుకంటే సంవత్సరాల తరబడి మనసులోనే ఉంటూ ఇంకా సజీవులుగా ఉన్న వాళ్ళు ఉన్నారు. కానీ ఆరోగ్యంగా ఉండి యవ్వనస్తుడయి ఉండి ఇతరు చంటి బిడ్డలు, పాపం చిన్నపిల్లలు, క్రీస్తునందు ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా, బీ కేర్ఫుల్. మన పోకడు ఎప్పుడో మనకు తెలియదు కాబట్టి ప్రతిక్షణం మనం మెలకువ కలిగి ఉండాలి. మెలకువ కలిగి ఉండాలంటే ఇక్కడ ఫిజికల్ గా లిటరల్ గా మీరు నిద్రపోవద్దు, కళ్ళు తెరుచుకుని చూస్తూ ఉండండి అని కాదు. ఎప్పటికప్పుడు, ఒకవేళ బై మిస్టేక్ ఏదన్నా ఒక పొరపాటు చేసావా, ఎందుకంటే మనం బై మిస్టేక్ మనం పొరపాటు చేస్తూనే ఉంటాం. మనం అప్పుడే మనం పర్ఫెక్ట్ కాలేము. మనం ఈ శరీరంతో జీవిస్తున్నంత కాలము పాపపు స్వభావం అనేటువంటిది మనతో ఉంటుంది. అది మనల్ని అప్పుడే విడిచిపెట్టదు. ద నేచర్ ఆఫ్ ద సిన్ విల్ బి విత్ అస్ టిల్ వి డై. అది మనల్ని విడిచిపెట్టదు. కాబట్టి మనం చనిపోయేంత వరకు పాప స్వభావం మనల్ని శోధిస్తూనే ఉంటుంది, మనం పడిపోతూనే ఉంటాం. క్రీస్తునందు ప్రేమ దేవుడలారా, ఇక్కడ పడిపోవడం పాపం కాదు, కానీ పడిపోయిన తర్వాత తిరిగి లేచి నిలకబడకపోవడం మరింత ఘోరమైన పాపం. మనం పడిపోతుంటాము, అయితే ఇమీడియట్ గా లేచి నిలబడడం అత్యంత ప్రాముఖ్యం. కొంతమంది సంవత్సరాల తరబడి, నెలల తరబడి దేవునికి దూరంగా ఉంటారు, పశ్చాత్తాపడరు, మళ్ళా దేవుని దగ్గరికి రారు, దేవుని క్షమాపణ అడగరు, క్షమాపణ ప్రార్థన చేయరు, అలాగే ఉండిపోతారు. బాగా సెట్ అయిన తర్వాత అప్పుడల్లో దేవుని దగ్గరికి, అరే బాబు నీకే నువ్వు సెట్ అవ్వగలిగే పని అయితే అసలు దేవుని అవసరత నీకేముంది, కొంచెం అన్నిటిని విడిచిపెట్టేసిన తర్వాత అప్పటి నుంచి వెళ్తానులే దేవుని సన్నిధికి, నీకే నువ్వు విడిచిపెట్టగలిగే పని అయితే అసలు దేవునితో నీకు సంబంధం ఏంటి? మనకై మనం మారలేము, మనకై మనం జయించలేము, మనకై మనం ఓవర్కమ్ చేయలేము. ఆ బలహీనత ఏదైనప్పటికీ, ఈవెన్ అది స్మోకింగ్ అన్నా సిగరెట్ అయినా సరే, యు నీడ్ ద హెల్ప్ ఆఫ్ ద హోలీ స్పిరిట్. పరిశుద్ధాత్మ దేవుని యొక్క సహాయం నీకు అవసరము. ఆ పరిశుద్ధాత్మ దేవుని సహాయం నీకు అవసరము అని అంటే నువ్వు మోకరించి ప్రార్థన చేయడము మరి మరింత అవసరము. శత్రుశేషం మిత్రుణం అస్సలు ఉండకూడదట. శత్రుశేషం మిత్రుణం ఉండకూడదట. ఆ రెండు చాలా ప్రమాదం అంట. ఏంటి, శత్రుశేషం సరే పక్కన పెట్టండి, మిత్రుని దగ్గర రుణం కూడా ఉంచుకోకూడదట. అది కూడా క్షేమం కాదట. నీ మిత్రునికి ఏదన్నా రుణపడిపోవద్దు. ప్రేమ విషయంలో తప్ప మరి ఏ విషయంలో కూడా మనం ఒకరికొకరము అచ్చి ఉండకూడదు. పేట్ అది 1 రూపీ గాని, 2 రూపీస్ గాని, 3 రూపీస్ గాని. అంటే దాని అర్థం ఏంటి? బి యాక్టివ్, మెలకువగా ఉండు. ఎప్పుడు పోతామో తెలియదు, నువ్వు పోక మునిపే. ఎందుకంటే నువ్వు పోతే ఎప్పుడు వెళ్తావు తెలియదు కాబట్టి నువ్వు వెళ్ళడానికి మునిపే లెట్స్ క్లియర్ ఎవ్రీథింగ్, లెట్స్ క్లియర్ ఎవ్రీథింగ్. రేపు నువ్వు వెళ్ళిపోయిన తర్వాత వాళ్ళందరూ వచ్చి నీ భార్య బిడ్డల మీద పడి అందరగోళం చేసి, కదండి చాలా మంది అలా చేశారు, అప్పులు చేసేసి కనీసం ఎవరి దగ్గర ఏం తప్పు చేసాం కూడా ఇంట్లో చెప్పకుండా వెళ్ళిపోయారు. వాళ్ళు వెళ్ళిపోయారు, వాళ్ళు బాగానే వెళ్ళిపోయారు, హ్యాపీ. కానీ ఇప్పుడు అప్పులు వాళ్ళందరూ చివ్వేళ్ల మీద పడ్డారు. ఇప్పుడు వీళ్ళు లబో దిబో అని కొట్టుకుంటున్నారు. ఏమొప్పొద్దండి చెప్తే? చెప్తే మంచిది కదా. నువ్వు 50,000 తీసుకున్నావు, నీ పాటికి నువ్వు పోయి వాళ్ళు వచ్చి 1,00,000 రూపాయలు అన్నారు, ఏం చేస్తారు వీళ్ళు? నువ్వు బ్రతికి ఉన్నప్పుడే నీ కుటుంబ సభ్యుల గురించి ఆలోచన చేయి. అందుకోసమే మాక్సిమం అప్పుంచుకోవద్దు. నీ బిడ్డలకు నువ్వు ఆస్తిపాస్తులు ఒకపోయినా పర్లేదు, కానీ అప్పులిచ్చి మాత్రం వెళ్ళవద్దు, అప్పులిచ్చి మాత్రం వెళ్ళవద్దు. క్రీస్తునందు ప్రేమించిన దేవుని బిడ్డలారా, మీ కుటుంబ సభ్యుల గురించి ఎలా ఆలోచించాలో తెలుసా? ఇఫ్ ఐ డై ఆల్ ఆఫ్ ఎ సడన్, ఒకవేళ ప్రభు ఇప్పుడు నన్ను పిలిస్తే నేను వెళ్ళిపోతే, వాట్ నెక్స్ట్? నా భార్య బిడ్డల పరిస్థితి ఏంటి? వాళ్ళకి ఏమైనా సెక్యూరిటీ ఉందా? వాళ్ళకి ఏమైనా ఏర్పాటు చేయగలిగానా? లేకపోతే ఇంకా వాళ్ళ మీద భారాలు పెట్టానా? నిజముగా తన భార్యను, తన బిడ్డలను, తన కుటుంబాన్ని ప్రేమించేవాడు ఈ రీతిగా ఆలోచన చేస్తాడు. నిజముగా తన కుటుంబం గురించి ఆలోచించినటువంటి వాడు, ప్రేమించినటువంటి వ్యక్తి ఏం పట్టించుకోడు, ఏం పట్టించుకోడు. తన పాటకు తను వెళ్ళిపోతాడు హ్యాపీగా, తాగి 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 పోతాడు. తనకేమో హ్యాపీగా వెళ్ళిపోతాడు, తీసుకెళ్ళి గుంట్లో పెట్టేస్తాను, ఈరోజు కొత్త రేపు పోవాల్సిందే, వెళ్ళిపోయాడు. బట్ వాట్ నెక్స్ట్? నీ భార్య సంగతి ఏంటి? నీ బిడ్డల సంగతి ఏంటి? ఎందుకు అలాంటప్పుడు నువ్వు, నీకు ఆ మేనేజ్మెంట్ తెలియనప్పుడు నువ్వు ఎందుకు పెళ్లి చేసుకోవడం? ఎందుకు ఒక బిడ్డ జీవితాన్ని అన్యాయం చేయడం? చాలా మంది తల్లిదండ్రులు చేసే పెద్ద పొరపాటు ఏంటంటే, వీడు తాగుతా ఉన్నాడు, తాగుతున్నాడు, కనీసం పిల్లని చేస్తే సెట్ అవుతాడు. అంటే నువ్వేం చేసావు తెలుసా? నీ కొడుకును సెట్ చేసుకోవాలని స్వార్థపూరితమైన మనసుతో ఇంకొక ఆడపిల్ల జీవితాన్ని గొంతు కోసావు. అదే నీకు కూతురుంటే ఒక తాగుబోతోడిని, అయ్యా వీడు తాగుతా ఉన్నాడు, కనీసం పిల్లన్న పెళ్లి చేస్తేన్న మారుతాడు, నీ బిడ్డని అమ్మ అంటే ఇస్తావా? నువ్వు ఇవ్వవు. నువ్వు కానీ నీకోసం అయితే తెచ్చుకుంటావు స్వార్థం. ఇలా ఎంతమంది ఆడపిల్లల జీవితాలు నాశనం అయిపోతున్నాయో. కారణం ఏంటో తెలుసా? మెలకువ లేకపోవడం, చురుకుదనం లేకపోవడం, ఈ రోజు గురించి ఆలోచన చేయడం, రేపటి గురించి ఆలోచన చేయకపోవడం. సో క్రీస్తునందు ప్రేమైన దేవుని బిడ్డలారా, ఓకే, నేను కొన్ని ఎగ్జాంపుల్స్ అంటే ప్రస్తుత పరిస్థితులు ఎలా జరుగుతున్నాయో మీకు చెప్పాను. బట్ ఐఎమ్ నాట్ డైవర్టింగ్ మై కాంటెక్స్ట్. అదేంటి అని అంటే, మెలకువ కలిగి ప్రార్థన చెయ్యండి, ఎందుకంటే అన్నిటికీ అంతము సమీపమై ఉన్నది. సో మెలకువ కలిగి అనంటే నిద్రపోవద్దని కాదు, కానీ ఎల్లప్పుడూ సంసిద్ధత కలిగిన వాడవయ్యుండి. ప్రభు యొక్క రాకడ కొరకు ఈ రోజే సిద్ధపడుతూ, ఈ రోజే ప్రభు వస్తాడేమో, ఈ రోజే నేను ఎత్తబడతానేమో అన్నట్లుగా జాగ్రత్తగా సిద్ధపడండి. ప్రార్థన లేకపోతే శోధనలో పడడానికి ఆస్కారం ఉంది. ఆ రోజు ప్రార్థనలో మెలకువగా ఉండకపోవడం వలన పేతురు శోధనలో పడ్డాడు, ఓడిపోయాడు. ఒకవేళ ఆ రోజు ప్రార్థనలో మోకరించి గాని ఉనుంటే అతను ఆ శోధనని జయించి ఉండేవాడు. క్రీస్తునందు ప్రభువైన వెళ్ళారా, శోధనలు రావు అని నేను చెప్పడం లేదు, కానీ శోధనలు వస్తాయి వస్తాయి వస్తాయి. టెంప్టేషన్స్ విల్ కమ్ అగైన్ అండ్ అగైన్ ఎవ్రీ డే ఎవ్రీ అవర్. శోధనలు ఎందుకు వస్తాయంటే నీ విశ్వాసాన్ని మెరుగుపరచటానికి. శోధనలు ఎందుకు వస్తాయంటే నీ విశ్వాసాన్ని బలపరచటానికి. ప్రార్థన ద్వారా క్రీస్తుకు నిన్ను మరింత దగ్గరగా చేయడానికి. క్రైస్తవులకు శ్రమలే రావు అంటే అది పెద్ద అబద్ధం. శ్రమలు వస్తాయి, శోధనలు వస్తాయి, కానీ అవి నీ మేలు కొరకే నువ్వు అర్థం చేసుకుంటే అవి నిన్ను క్రీస్తుకి మరింత సన్నిహితం చేస్తాయి. సో క్రీస్తునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, మంచి బుద్ధి గలవారై ప్రార్థన చేయుట యందు మెలకువగా ఉండు. ప్రేమ అనేక పాపములు, ఎందు వచ్చిన చూద్దాం, ప్రేమ అనేక పాపములను కప్పును గనుక అన్నిటికంటే ముఖ్యముగా ఒక నీడలో ఒకడు మిక్కటమైన ప్రేమ గలవారై ఉండు. మెలకువ కలిగి ఉండడం అంటే, మెలకువ కలిగి ఉండడం అంటే క్రీస్తునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, ఒకని ఎడల ఒకరు మిక్కటమైన ప్రేమ కలిగి ఉండడము. ప్రభు చెప్పాడు ప్రధానమైన ఆజ్ఞలు రెండే, ఒకటి నీ దేవుణ్ణి ప్రేమించడం, రెండవది నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించటం. కంటికి కనబడుతున్నటువంటి తన సహోదరుణ్ణి ప్రేమించకుండా, కంటికి కనబడనటువంటి దేవుణ్ణి ప్రేమిస్తున్నాను అని అంటే అది అబద్ధం అని అన్నాడు దేవుడు. నీ ఇంట్లో ఉన్న వాళ్ళను ప్రేమించకుండా బయట వాళ్ళ మీద నీకు ప్రేమ అనే వచ్చేస్తుంది. నేను కొన్ని సందర్భాల్లో గమనించాను, బయట ఎవరైనా సరే వృద్ధులు లేకపోతే ఎవరైనా కష్టపడుతున్న వాళ్ళను చూస్తే కళ్ళలో నీళ్ళు వచ్చేస్తాయి వీళ్ళకి, ఓవనే చేస్తారు. ఎస్పెషల్లీ మనం టీవీ స్టేజెస్ మీద చూస్తూ ఉంటాం. కానీ అదే వృద్ధులు, అదే అనారోగ్యంతో ఉండేటట్టు వాళ్ళు, వాళ్ళ ఇంట్లో కూడా ఉంటారు, వాళ్ళ పట్ల మాత్రం కసురులు ఉసురులు. వాళ్ళ మీద ఎందుకు ఆ ప్రేమ రాదు? బయట వాళ్ళు ఊరోళ్ళ మీద మాత్రం తెగ ప్రేమ వచ్చేస్తారు, ఎందుకంటే ఇక్కడ వాళ్ళు చేయాల్సిన పని ఏమి ఉండదు కదా, జస్ట్ రెండు కన్నీటి బొట్లు కాచడం మాత్రమే. అదే ఇంట్లో అయితే వాళ్ళు చేయాల్సి వస్తుంది కదా. అందుకు మదర్ తెరిసా గురించి మనం చాలా గొప్పగా చెప్పుకుంటాం, అప్ప ఎంత గొప్ప పరిచయం చేసింది, మరి ఆ పరిచయం నువ్వు ఎందుకు చేయట్లేదు? ఆమె 1000 మందికి చేసింది, నువ్వు కనీసం ఒక్కరికి చేయి, నీ ఇంట్లో ఉన్న వాళ్ళకి చేయి, నీ తల్లిదండ్రులకి చేయి, అత్తమామలకి చేయి. రేపు వాళ్ళు చనిపోయిన తర్వాత వాళ్ళ కోసం పాలనతో సమాధి కట్టడం గొప్ప కాదు, వాళ్ళ కోసం మటన్ బిర్యానీలు చేసి వచ్చిన వాళ్ళందరికి కూడా వాళ్ళు ఎంత ప్రేమిస్తున్నావో మేము మా వాళ్ళని అని చెప్పి చూపించు అప్పుడు కాదు. వాళ్ళు చనిపోయిన తర్వాత వారికి ఒక 1,00,000 రూపాయలు ఖర్చు పెట్టడం కంటే, పాలరాతితో సమాధి కట్టడం కంటే, వాళ్ళు బ్రతికి ఉన్నప్పుడు ప్రేమతో 4 మాటలు మాట్లాడుతూ 4 ముద్దలు పెట్టండి చాలు వాళ్ళకి. చనిపోయిన తర్వాత చేస్తే ఏం ప్రయోజనం అండి? ఆ ప్రేమ ఏదో బతుకున్నప్పుడు చూపించండి. కొంతమంది భార్యాభర్తలు మాట్లాడుకోరు సంవత్సరాల తరబడి, ఒకే ఇంట్లో ఉంటారు, మాట్లాడుకోరు. తర్వాత వాళ్ళు చనిపోయిన తర్వాత అప్పుడు గుండెలు బాదుకుంటారు. మన లైఫ్ కి గ్యారంటీ లేదండి, ఎప్పుడు వెళ్ళిపోతామో తెలీదు. కాబట్టి వాళ్ళు బ్రతికి ఉండగానే వాళ్ళతో సమాధాన పడండి. ఇందాక ఎగ్జాంపుల్ చెప్పాను, వీ కెనాట్ గివ్ గ్యారంటీ టు ఎనీవన్స్ లైఫ్. నీ కుటుంబ సభ్యుల్లో, నీ బంధుమిత్రులతో ఇంకా నీకు ఎవరితోనే అసమాధానం ఉందా? వాళ్ళు ఎప్పుడు పోతారో నీకు తెలియదు, నువ్వు గ్యారంటీ ఇవ్వగలవా?
సో కాబట్టి వాళ్ళు వెళ్ళిపోకముందే అత్యంత త్వరితముగా పరిగెత్తుకుంటూ వెళ్ళి వాళ్ళతో సమాధానపడు. ఒకవేళ వాళ్ళు వెళ్ళిపోయారనుకోండి, ఆ తర్వాత వాళ్ళతోనూ సమాధాన పడ్డానికి నీకు వీలుండదు, వీలుండదు. నువ్వెప్పుడు పోతావు కూడా నీకు తెలియదు. నువ్వు వెళ్ళక మునిపే సాధ్యమైనంత వరకు ప్రతి ఒక్కరితో సమాధానముగా ఉండడి. ఆయన సమాధానమునకు కర్త, మనము సమాధానముగా ఉండటకు మనం పిలువబడ్డాం. సమాధానపరచువారు ధన్యులు, సమాధానపడువారు ధన్యులు, వారు దేవుని రాజ్యమును చూచేదారు. క్రీస్తునందు ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈ పొరుగు వానితో సమాధానపడు. దేవుని వాక్యం సెలవిస్తుంది, ప్రేమత అనేకమైన పాపములను కప్పుతుందట. ఒకవేళ నువ్వు అది నీ భర్త మీద కానీ, నీ భార్య మీద కానీ, నువ్వు లేకపోతే నీ కుటుంబ సభ్యుల మీద కానీ నువ్వు పదే పదే కంప్లైంట్ చేస్తా ఉన్నావంటే, వాళ్ళట్ట వీళ్ళిట్ట వాళ్ళట్ట అని కంప్లైంట్ చేస్తున్నావంటే, దేవుడు నీ మీద కంప్లైంట్ చేస్తాడు. యు డోంట్ హ్యావ్ లవ్, నీలో ప్రేమ లేదు. నాలో ప్రేమ ఎందుకు లేదండి? నిజమైన ప్రేమ అనేకమైన తప్పుదమ్ములను కప్పిపుచ్చుతుందంట. కానీ నువ్వు తప్పిదమ్ములన్నింటినీ ఎత్తి చూపిస్తున్నావే, ప్రతి చిన్నదాన్ని కూడా ఎత్తి చూపిస్తున్నావే. అవును, అయిన దాన్ని కాని దాన్ని అసలు నీకు సంబంధం లేని దాన్ని కూడా, వాళ్ళెవరో ఎవరునో అన్న దాన్ని కూడా ఎత్తి చూపిస్తున్నావే. అంటే దాని అర్థమేంటి? నీలో ప్రేమ లేనట్టేగా, ప్రేమ లేనివాడు నా వాడు కాదు అని ప్రభువు చెప్తున్నాడు కదా. మరి నీలో ప్రేమ లేకపోతే నువ్వు ఆయనకి సంబంధించిన వాడు కాదు. అందుకోసమే నువ్వు ప్రతి చిన్నదాన్ని కూడా వేలెత్తి చూపిస్తా ఉన్నావు. దయచేసి ఉదయకాల సమయంలో అలాంటి వాళ్ళు ఎవరైనా ఉంటే ఓపెన్ గా ప్రభు సన్నిధిలో ఒప్పుకొని సరిచేసుకుందాం. ప్రభు నాకు మంచి బుద్ధిని ప్రభు అని ప్రార్థన చేద్దాం. మొహమాట పడద్దు. క్రీస్తునందు ప్రేమించుకుంటారు. అందుకోసం ఈ ఉదయకాల సమయంలో ప్రభు మనతో మాట్లాడుతున్నాడు. ప్రేమ తప్పిదమ్ములను కప్పిపుచ్చుతుందంట. నాకు ఇదే అనుభవం జరిగింది పెళ్ళైన కొత్తలో. నా భార్యకి నాకు అస్సలు పడేది కాదు. నేను ఒక సేవకుడి దగ్గరికి వెళ్ళి తన గురించి చాలా కంప్లైంట్స్ చేశాను. నేనే అబద్ధాలు చెప్పలా, అన్ని రైటే చెప్పాను. నేను చెప్పినవన్నీ రైటే. కానీ ఆయన నాతో ఇదే చూపించి మాట్లాడాడు. నీ భార్య విషయం పక్కన పెట్టాయబ్బా, ఇన్ని కంప్లైంట్ చేశావు కదా పక్కన పెట్టేశాయి, అసలు నువ్వు ప్రేమిస్తున్నావు లేవో అది చెప్పు అని అన్నాడు. ఇక్కడ దొరికిపోయా నేను. నీ భార్య మీద అన్ని కంప్లైంట్స్ చేసావు, తన అట్లా తన ఇట్లా లేస్తే వాళ్ళ అమ్మ వాళ్ళ ఇంటికి పరిగెడుతుంది, అస్సలు నేనంటే ప్రేమే లేదు, వాళ్ళమ్మ వాళ్ళంటేనే ప్రేమ, అది ఇది లాట్ ఆఫ్ కంప్లైంట్స్. ఎన్ని చేసిన తర్వాత సరే నీ భార్య నిన్ను ప్రేమించట్లేదు అబ్బా పక్కన పెట్టి, వాట్ అబౌట్ యూ, డి యూ లవ్ హర్ అని అన్నాడు. ఎస్ ఐ లవ్ హర్, తను ప్రేమిస్తున్నాను కాబట్టే నేను విడాకులకి వెళ్లకుండా, తను ప్రేమిస్తున్నాను కాబట్టే మరలా ఎదురుకి తెచ్చుకోవడానికి ప్రయత్నం చేస్తున్నానన్న. ఆయన అన్నాడు, ఒకవేళ నువ్వు నిజంగా ప్రేమిస్తుంటే బైబిల్ ఏం చెప్తుందంటే ప్రేమ తప్పిదమ్ముల్ని కప్పిపుచ్చుతుంది. మరి నువ్వు ప్రతి తప్పుని ఏలెత్తి చూపిస్తున్నావే, నీవు ఎలా నిజమైన ప్రేమ ఉన్నట్లు అని అన్నాడు. క్రీస్తునందు ప్రేమ దేవుని బిడ్డలారా, కొంతమంది స్త్రీలు ఉదయ నిద్ర లేచిన దగ్గర నుంచి రాత్రి నిద్రపోయేంత వరకు తమ భర్తల మీద వేలెత్తి చూపి, అఫ్కోర్స్ వాళ్ళు నిజాలే చెప్తుండవచ్చు, కానీ నిజమైనటువంటి ప్రేమ తప్పిదమ్ముల్ని కప్పిపుచ్చుతుందంట. కానీ మనం ఓపెన్ బుక్ లాగా మనం అందరి ఎదుట వాటిని పరిచేస్తున్నాం. నీకు ఒక విషయం తెలుసా సహోదరి, నీ భర్త గురించి నువ్వు మరొకరి దగ్గర నువ్వు తక్కువగా మాట్లాడితే వాస్తవానికి నీ భర్త తక్కువ అవుతాడు అనుకుంటున్నావా? లేదమ్మా, నీకు తెలియకుండా నేను నువ్వే తక్కువ చేయబడుతున్నావు, నేను నువ్వే తక్కువ చేసుకుంటున్నావు. నీకు తెలుసా విషయం? నీ భర్త గురించి నువ్వు చెడుగా చెప్తున్న ప్రతిసారి, నువ్వు తక్కువ చేసి చెప్తున్న ప్రతిసారి, నువ్వు హేళనగా మాట్లాడుతున్న ప్రతిసారి నువ్వే తక్కువ చేయబడుతున్నావు. నీ గౌరవాన్ని నువ్వే పోగొట్టుకుంటున్నావు, నీ విలువను నువ్వే పోగొట్టుకుంటున్నావు.
నీ విలువ నువ్వే పోగొట్టుకుంటున్నావు. ఒకసారి మా దగ్గరికి ఒక ముగ్గురు ఇద్దరు ముగ్గురు డాక్టర్లు వచ్చారు. ఆ క్యాంప్ సమయంలో మేము మాట్లాడుకుంటున్నాం, మాట్లాడుకుంటూ ఒకరి మీద కొంచెం జోకులు వేసుకుంటున్నాం భార్య భర్తల మీద. ఎట్లా అట్లా చెప్పి జోకులు వేసుకుంటా ఉన్నాం. కానీ మా మధ్యలో ఒక సహోదరి, తను మా జోకులన్నిటికీ నవ్వుతూ ఎంజాయ్ చేస్తుంది, కానీ తను తన భర్త గురించి ఒక్క మాట కూడా మాకు నెగిటివ్ గా చెప్పలా. కానీ మాకు తెలుసు వాళ్ళ భర్తకు ఆమె అంటే అనుమానమని, ఆమెను కొడతాడని, ఆమెను రెండు మూడు మాటలు అంటుంటాడని. బట్ హీ నెవర్ గేవ్ ఈవెన్ ఎ సింగిల్ కంప్లైంట్. మేము అన్ని మాట్లాడుకున్నా, 5 రోజులు అయిపోయిన తర్వాత లాస్ట్ లో ఎవరెవరు మాట్లాడుకున్నామో మాకందరికీ ఒక కనువిప్పు జరిగింది. అరే మనం ఇన్ని మాట్లాడుతున్నాం, ఆ సహోదరి తన ఇంట్లో శ్రమ పడుతూ కూడా ఒక్క మాట అంటే ఒక్క మాట కూడా తన భర్త గురించి నెగిటివ్ గా చెప్పలేదే. మనం మాట్లాడుకున్నాం, తను వింటూ ఉంది, ఎంజాయ్ చేసింది మనతో కలిసి, కానీ ఎక్కడ కూడా తను నోరు తెరిచి మా ఇంట్లో కూడా ఇలా అని చెప్పలేదే. ఎంత గొప్ప వ్యక్తి అసలు ఆ వ్యక్తి. చూసారా, అసలు ఆమె ఏమి మాట్లాడలా, మాట్లాడకుండానే మా చేతే ఆమె గొప్ప వ్యక్తి అని పిలిపించుకుంది. మేమే షాక్ అయ్యాం, మేమే రియలైజ్ అయ్యాం, అరే వీ షుడ్ బి లైక్ దట్ కదా, దట్ ఈస్ కదా అసలు రియల్ క్రిస్టియానిటీ అంటే, అది కదా అసలు నిజమైన క్రైస్తవ్యం అంటే. క్రీస్తునందు ప్రేమనటువంటి దేవుని బిడ్డలారా, ప్రేమ అనేక పాపములను కప్పుతుంది. ఆమె తన భర్తను ప్రేమించింది కాబట్టి అతడు చేసినవన్నీ ఆమెకి తప్పుల్లాగా కనిపించలేదు. ఎస్, అలా అని చెప్పి ఆమెం గమ్ముగాలేదు. తన భర్త యొక్క రక్షణ కొరకు, మారు మనసు కొరకు ఆమె ప్రార్థన చేస్తుంది. ఆ తప్పిదమ్ముల్ని కప్పిపుచ్చుతూ రక్షణ కొరకు ప్రార్థన చేస్తుంది. ఐ థింక్ అబిగయ్యల్ అనుకుంటాను. తన భర్త మీద దావీదుకు కోపం వచ్చి చంపడానికి వెళ్తూ ఉన్నప్పుడు ఈమె జ్ఞానము కలిగిన ఆమె వెళ్లి తన భర్తను యొక్క తప్పిదముల్ని కప్పిపుచ్చుతూ దావీదు దగ్గర ప్రాధేయపడుతూ ఉంది. క్రీస్తునందు ప్రేమినటువంటి దేవుని బిడ్డలారా, జ్ఞాపకం చేసుకోండి, మీ ఇంట్లో ఇంకెవరి మీద, మీ అత్త మీద, మీ తోడుకోడల మీద లేస్తే కంప్లైంట్స్ చేస్తానే ఉన్నావా, లేస్తే కంప్లైంట్స్ చేస్తానే ఉన్నావా? అయితే ఈరోజు మనం నేర్చుకుందాం, వాళ్ళని ప్రేమించడానికి ప్రయత్నం చేద్దాం. నిజంగా మీరు గమనించండి, ఒక వ్యక్తిని మనం ప్రేమిస్తున్నంత కాలం అసలు వాళ్ళు ఏం చేసినా, వాళ్ళు ఏం మాట్లాడినా మనకు పెద్ద తప్పుగానే అనిపించదు. ఒక వ్యక్తిని మనం ప్రేమించినప్పుడు వాళ్ళు చిన్న మాట అన్నా గానీ అది మనకు పెద్ద పర్వతం అంత పెద్దదిలాగా కనపడుతుంది. ఇప్పుడు అదే మాట మీ అమ్మ అంటే నీకు కోపం రాలా, అసలు నువ్వు దాన్ని పెద్దగా తీసుకోవాలా? అదే మాట మీ అత్త అంటే మాత్రం నీకు ఓ పెద్ద కోపం వచ్చేసింది. ఎందుకు? అమ్మ మీద ప్రేమ ఉంది, అత్త మీద ప్రేమ లేదు. ఆమెను ప్రేమిస్తే కదా సార్. ఆమెను ప్రేమించిందో లేదో పక్కన పెట్టు, నువ్వు ప్రేమిస్తున్నావా లేదా, నువ్వు ప్రేమిస్తున్నావా లేదా? క్రీస్తునందు ప్రేమించిన దేవుని బిడ్డలారా, ఈ మాటలు జీర్ణం చేసుకోవడం కొంచెం కష్టమే, బట్ అయినప్పటికీ పరిశుద్ధాత్మదేవుని సహాయంతో మనం లోబడితే మన కుటుంబాలను మనం చక్కగా కట్టుకోవడానికి వీలవుతుంది. ప్రేమ అనేక పాపముల్ని కప్పును గనుక అన్నిటికంటే ముఖ్యముగా ఒకని ఎడల ఒకడు, ఒకని ఎడల ఒకరు, ఒకని ఎడల ఒకరు అంటే అది నీ సంఘ సభ్యులైనప్పటికీ కూడా, నీ కుటుంబ సభ్యులైనప్పటికీ కూడా, నీ బంధుమిత్రులైనప్పటికీ కూడా, ఒకని ఎడల ఒకడు మిక్కటమే ప్రేమ కలిగి ఉండాలంటే సరిపోతుందిగా. మిక్కటమైన ప్రేమ కలిగి ఉండన్నాడు. ఎందుకని? మిక్కటమైన ప్రేమ కలిగి ఉంటే ఆ ప్రేమ తప్పిదముల్ని కప్పుపుచ్చుతుంది. ఒకరినొకరు సంపాదించుకోవడానికి, ఒకరికొకరు ప్రార్థన చేసుకోవడానికి అది సహాయపడుతుంది. మిక్కటమైన ప్రేమ గలవారయుండుడి. 9వ వచనం అంటాడు, సనుగు కొనకుండా ఒకరికొకడు ఆతిథ్యం చేయుడి. క్రైస్తవునికి ఉండకూడదు సనుగుకోవడం, కానీ ఈరోజు మనకున్నదే సనుక్కోవడం. జాబ్ చేస్తున్నావా? చేస్తున్నాం. ఆతిథ్యం చేస్తున్నావా? ఆతిథ్యం చేస్తున్నాం. కానీ సనుక్కుంటూ చేస్తున్నాం అనే ప్రయోజనం ఉందా? మా బహుశా మీలో కొంతమంది సహోదరులు మీ అత్తలకి, మీ తల్లులు కాదండి, మీ అత్తలకే మీరు పరిచయం చేస్తా ఉన్నారు అనుకుందాం. పరిచయం చేస్తున్నారు, గొప్ప పరిచయం చేస్తున్నారు, రియల్లీ అప్రిషియేట్ఫుల్.
కానీ నువ్వు దాన్ని సనుక్కుంటా గొనుక్కుంటా నా కర్మగాలి నా తల మీదకి వచ్చి పడ్డారు వీళ్ళు, నా కుట్టు నా ఇంట్లోకి వచ్చి పడ్డారు, అంతమంది కూతుర్లు అంతమంది కొడుకుంటే వాళ్ళకి వాళ్ళకెళ్ళకూడదా, నాకు తప్పేటట్లేదు నేను వచ్చేంత వరకు అని నువ్వు సనుక్కుంటూ పరిచర్య చేస్తూనే ఉన్నావు, సేవ చేస్తూనే ఉన్నావు, కానీ సనుక్కుంటూ చేస్తున్నావు, ప్రయోజనం ఏమనుందా తల్లి? అనవసరంగా నీకు రావాల్సిన ఆశీర్వాదాలు దీవెన్లు నువ్వు కోల్పోతున్నావు. సో దయచేసి సన్నుగు కొనకుండా పరిచర్య చేయండి. ప్రభు అంటాడు కొందరంట జైల్లో ఉన్న వాళ్ళకి వెళ్ళి సహాయం చేశారట, ఆకలితో ఉన్న వాళ్ళకి అన్నం పెట్టారంట, వస్త్రహీనలో ఉన్న వాళ్ళకి బట్టలు ఇచ్చారట. వాళ్ళని గురించి ప్రభు అంటాడు మీరు నాకు చేసిత్రి కాబట్టి మీరందరూ ఇట్టండి. ప్రభా అసలు నీకు మేము ఎప్పుడు చేసాం ప్రభా అంటే మిక్కిలైనట్టు అల్పులైనటువంటి వారిలో ఒకరికి మీరు చేస్తే మీరు నాకు చేసినట్లే. సో హౌ డు యూ ఫీల్? మనం వాళ్ళకి చేస్తున్నప్పుడు పరిచర్య చేస్తున్నప్పుడు ప్రభుకు చేస్తున్నట్లుగానే ఫీల్ అవ్వాలి, ప్రభు కొరకు చేస్తున్నట్లుగానే, ప్రభు నిమిత్తం చేస్తున్నట్లుగానే. మీ ఆయన నిమిత్తం కాదమ్మా, ఇది లోకస్తులకు వర్తిస్తుందేమో కానీ విశ్వాసులమైన మనకు వర్తించదు. మీ ఆయన కోసం చేస్తున్నావు అని అనుకోవద్దు. ఒకరు అలా చేస్తే మీ ఆయన దగ్గర మెప్పు పొందుకుంటావు. నేను దేవుని కోసం చేస్తున్నాను అనుకుంటే దేవుని దగ్గర మెప్పు పొందుకుంటావు. ఇప్పుడు నువ్వు చెప్పు నీకెవరి మెప్పుగా అవసరం? దేవుని మెప్పు అవసరమా? మీ ఆయన మెప్పు అవసరమా? బయట వాళ్ళందరూ ఏమనుకుంటారో అని వాళ్ళ కోసం నువ్వు చేస్తున్నావు. వాళ్ళు మెచ్చుకుంటున్నారు, బా ఈ రోజులు అత్తకు పరిచయం చేసే వాళ్ళని ఇలాగెవరండి. నువ్వు చెప్పు నీకు ప్రజల మెప్పు కావాలా ప్రభు యొక్క మెప్పు కావాలా? ప్రభు యొక్క మెప్పు కావాలంటే సనుగు కొనకుండా చెయ్యి, సనుగు కొనకుండా గొనుగు కొనకుండా. బ్రదర్ ఇది చాలా కష్టం కదా బ్రదర్? అదే కాదు సహోదరి, క్రైస్తవ జీవితమే చాలా కష్టం. అందుకే ప్రభు ముందుగానే చెప్పాడు, తన్ని బహుజన సమూహములు వెంబడించినప్పటికీ కూడా వాళ్ళకు ముందుగానే క్లారిటీ ఇచ్చేశాడు, ప్రతి దినము నీ సిలువనెత్తుకొని నన్ను వెంబడించడానికి సిద్ధపడితే నా వెనకాల రా, లేకపోతే వెళ్ళిపో. నో కాంప్రమైజ్, నో రిక్వెస్ట్. ఎట్లా కట్టారు రండి బ్రదర్, ఎలాగో ఒకలాగొచ్చి సిలువను మొయ్యండి బ్రదర్, ఏం లేదు రిక్వెస్ట్, ఏం లేదు. డైరెక్ట్ ఓపెన్ టీచింగ్, ఆర్ యూ రెడీ టు ఫాలో మీ? నువ్వు నన్ను వెంబడించడానికి సిద్ధపడుతున్నావా? దెన్ టేక్అప్ యువర్ క్రాస్ ఎవ్రీడే, ప్రతి దినము నీ సిలువను ఎత్తుకొని నన్ను వెంబడించు. అంటే ఇండైరెక్ట్ గా నీ ప్రతి దినము నీ సిలువను ఎత్తుకోవడానికి అలా వెంబడించడానికి ఇష్టపడకపోతే ప్లీజ్ గో బ్యాక్, బలవంతం ఏమీ లేదు, రక్షణ బలవంతం ఏమీ లేదండి. ఇరుకు మార్గాన్ని ప్రవేశిస్తావో విశాల మార్గం గుండా వెళ్తావో, దట్ ఈస్ యువర్ చాయిస్. మనం స్వతంత్రులము, స్వతంత్రముగా చేయబడ్డాం, స్వతంత్రముగా నిర్ణయము తీసుకునేటువంటి అధికారం మనకి ఇవ్వబడింది. ప్రతి దినము నీ సిలువని ఎత్తుకొని వెంబడించాలి. నీకు తెలీదు కొన్ని సందర్భాల్లో ఆ సిలువ మీ అత్తే కావచ్చు, కొన్ని సమయాల్లో ఆ సిలువ మీ ఆయనే కావచ్చు, కొన్ని సమయాల్లో ఆ సిలువ మీ ఆవిడే కావచ్చు, నీ ప్రాణ స్నేహితుడు కావచ్చు. సిలువ అంటే లిటరల్ గా చెక్క మొక్కను ఎత్తుకొని వెళ్తామని కాదండి, ఇదిగోండి ఇవే. నీ మీద అనవసరమైన నిందలు వేయడం, నీ మీద అనవసరమైన మాటలు వేయడం, నువ్వు ఏ తప్పు చేయకపోయినా కానీ నువ్వు ఆ సమయంలో ప్రభు నిమిత్తం నువ్వు మౌనముగా ఉండి ఓర్చుకున్నావా? దెన్ దట్ ఈస్ నథింగ్ బట్ యువర్ టేకింగ్ అప్ యువర్ క్రాస్. దాని యొక్క భావం ఏంటంటే నువ్వు సిలువను ఎత్తుకొని వెంబడించడానికి సిద్ధపడ్డావు. సనుగు కొనకుండా ఒకనికొకడు ఆతిథ్యము చేయడి. కొందరు ఎరుగకయే దేవదేవతలకి ఆతిథ్యం చేశారట. సో మిక్కిలైన ఈ అల్పులైనటువంటి వీరిలో ఒకరికి మీరు ఆతిథ్యం చేస్తే అది ప్రభువుకి చేసినట్లే. కాబట్టి క్రీస్తునందు ప్రార్థించమంటారా, సనుగు కొనవద్దు. మీకు కృష్ణ తెలుసా, ప్రేమ ఉంటే సనుగుడు, అక్కడ సనుగుడు ఉండదు. ఆడ సనుగుడు ఉందంటే అక్కడ ప్రేమ లేదని దాని అర్థం. పదో వచనం చదువుతున్నాను, దేవుని నానా విధమైన కృప విషయమై మంచి గృహ నిర్వాహకులయ్యండి, ఒక్కొక్కడు కృపావరము పొందిన కొలది ఒకరికొకడు ఉపచారము చేయడి. ఈవెన్ ఉపచారం చేయడం అనేటువంటిది కూడా అది కూడా కృపావరంలో ఒక భాగం అండి. ఏంటో నా దరిద్రం, ఈ ముసలోళ్ళు ఇద్దరు వచ్చి నా మీద పడ్డారు, మా ఇంట్లో పడ్డారు. ఒక విషయాన్ని గమనించు, వాళ్ళు లేకపోతే అసలు నీకు పరిచారం చేసే అవకాశం ఉంటుందా? పరిచారం చేయడం అంటే దేవుడు నీకు కృపావరం ఇవ్వడమే. ఇట్లాంటి కృపావరాలు ఎవరికి కావాలన్నా కదండి, మన కాన్సెప్ట్ అదే. ఈ కృపావరాలు మాకెందుకన్నా, ఆస్తులు అంతస్తులు బిల్డింగ్లు పొలాలు కార్లు ఇవి కదా కావాల్సింది. ఈ ముసలికి ఉపచారం చేసే పరిచయం, ఈ కృపావరం నాకెందుకన్నా, స్వస్థత కృపావరము, భాష మాట్లాడే కృపావరము. క్రీస్తునందు ప్రభువులారా, కృపావరములు మనం కోరుకుంటే వచ్చేవి కాదు, ఆయన తన చిత్తము చొప్పున ప్రతి వానికి పంచి ఇచ్చేవి. నీకు ఉపచారం చేసే కృప పరిచరణిచ్చాడు, కృపావరాన్ని ఇచ్చాడు. సో ప్రభు నీకే కృపావరాన్ని ఇచ్చాడో, నువ్వు దాన్నే ఎగ్జిబిట్ చేయి. నీకు లేని కృపావరం గురించి నువ్వు చింతించవద్దు. దేవుడు నీకు పరిచర్య చేసే కృప, ఉపచారం చేసే కృపావరం ఇచ్చాడు. మిమ్మల్ని అందరినీ కూడా దేవుని గృహ నిర్వాహకత్వంలో ఆయన పని అప్పగించాడు. క్రీస్తునందు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, నానా విధమైన కృప విషయమై మంచి గృహ నిర్వాహకులయ్యుండి. ఇక్కడ ఎవరి గృహానికి నిర్వాహకులు? నీ ఇంటికి కాదు, దేవుని ఇంటికి. దేవుని ఇంటికి గృహ నిర్వాహకులయ్యుండి, ఒక్కనికొక్కడు కృపావరము పొందిన కొలది. దేవునికి ఎంత కృపావరం ఇచ్చాడో అంతగా ఉపచారం చేయి. నీకు ఇక్కడ తెలియని విషయం ఏంటి తెలుసా? బహుశా పండు వృద్ధులకి నువ్వు ఉపచారం చేస్తా ఉన్నావా, లేకపోతే అసలు మీ ఆయన అస్సలు లేనేని పరిస్థితుల్లో యాక్సిడెంట్ జరిగి ఇంకేదన్నా పరిస్థితుల్లో ఉండి ఏ టు జెడ్ నువ్వే పరిచయం చేయాల్సి వచ్చిందా, వాళ్ళ మలాన్ని కూడా నువ్వే తీయాల్సి వచ్చిన పరిస్థితి వచ్చిందా? అయితే గుర్తుంచుకో, నీకు అక్కడ ఎంత పని ఇవ్వబడిందో అంతకు రెండింతల కృప నీకు ఇవ్వబడుతుంది. నీకు ఎంత పని ఇవ్వబడిందో అంతకు రెండింతలుగా కృప నీకు ఇవ్వబడుతుంది. అంతగా ఆ కృపావరాన్ని నువ్వు పొందుకుంటావు. నువ్వు కేవలము ఇక్కడ ఉపచారం చేస్తున్న పన్నే చూస్తున్నావు, కానీ ఈ ఉపచారం చేయడానికి దేవుడు నీకు అంత కృపావరం ఇచ్చాడు అన్న సత్యం నువ్వు మర్చిపోతున్నావు. ఈ విషయంలో నా తల్లి గురించి నేను గొప్పగా చెప్పగలనండి. మా నాన్న వాళ్ళ అమ్మకి, ఆమె వృద్ధాప్యంలో ఉన్నప్పుడు, ఆమె మంచంలో పడిపోయినప్పుడు సంవత్సరాల కొలది పరిచర్య చేసింది. సరే, అది ఓకే. ఇప్పుడు మా నాన్న కూడా బాగా వృద్ధుడు అయిపోయాడు, మా నాన్నకు కూడా పరిచర్య చేస్తుంది, అది కూడా ఓకే భర్తకి. కానీ మా నాన్నకు ఒక చెల్లుంది, మా మేనత్త. ఆమె కొంచెం మెంటల్లీ డిసేబుల్డ్. ఆమెకి పెళ్లి కాల, ఆమె మా నాన్న దగ్గరే ఉండిపోయింది. మా నాన్న దగ్గరే ఉండిపోయింది, ఆమె వృద్ధురాలైపోయింది. ఎంతగా అంటే ఆమె మంచంలోనే పాస్ పోసుకోవడం, మంచంలోనే లెటిన్ కూర్చోవడం అంతా కూడా భర్త చెల్లికి ఎవరు చేస్తారండి? సరే, భర్తకు చేయమంటే చేస్తారా, కానీ భర్త చెల్లికి కూడా ఇలాంటి పరిచయం చేస్తారా? మా అమ్మ ఆమెకి, మా అత్తకి ఆమె ముడ్డి కడిగేది, ఆమె మలాన్ని ఎత్తేసేది, ఆమె బట్టల్లో కూర్చుంటే వెళ్ళా బట్టలన్నీ ఉతికేసేది. ఈ మాట నేను చెప్పడం కాదు, మా ఊర్లో ఎవరిని అడిగినా చెప్తారు, అందరూ అదే ఆశ్చర్యపోతారు. భర్తలు చేయడమే కష్టం అంటే భర్త చెల్లికి కూడా చేస్తుందిరా నాయన, ఇవి ఎట్ట చేస్తుందిరా దేవా? క్రీస్తునందు ప్రేమినటువంటి దేవుని బిడ్డలారా, దేవుడు ఆమెకు అంత కృపావరాన్ని ఇచ్చాడు. మనం దేవుడు మనకిచ్చినటువంటి ఆ కృపని వైపు మనం చూడటం వల్ల దేవుడికి ఎంత పని అప్పగిస్తే అంతకు రెండింతల కృపనిస్తాడు. కానీ నువ్వేమంటున్నావంటే నాకు ఈ ఉపచారం చేయకపోయినా పర్లేదు, ఆ కృప కూడా నాకు అవసరం లేదు, కృప నాకు లేకపోయినా పర్లేదు, కానీ ఈ ఉపచారం నేను చేయలేను నాయన, నా వల్ల కాదు నాయన. క్రీస్తునందు ప్రభువైన బిడ్డలారా, ఈ రోజు నువ్వు ఏ విధంగా తుచ్చుతామో రేపు నువ్వు అదే పంటను కోస్తావు. రేపు నువ్వు కూడా ముసలివాడు అయిపోతావు, సహోదరులారా, వృద్ధాప్యంలో ఉన్న మీ తల్లిదండ్రుల్ని పట్టించుకోండి. నీకు ఒక స్థితి వచ్చిన తర్వాత వాళ్ళు విడిచిపెట్టద్దు, వాళ్ళు మరిచిపోవద్దు. బహుశా నువ్వు ఉద్యోగరీత్యా దూరముగా ఉన్నప్పటికీ కూడా, నువ్వు ఎంత బిజీగా ఉన్నప్పటికీ కూడా, వీలైతే రోజుకు ఒక్కసారి నీ తల్లిదండ్రులకు ఫోన్ చేయి, ఎలా ఉన్నారో పలకరించు, వాళ్ళ అవసరతలు ఏంటో తెలుసుకో. ఆ ఊర్లో నీ స్నేహితులుంటే వాళ్ళ ద్వారా చిన్న అవసరతలు తీర్చు.
నాకు సంబంధం లేదు వాళ్ళ పాఠశాలలు. నో, మా అమ్మమ్మ నాన్నకి రైల్వే పెన్షన్ వస్తుంది, బట్ అయినప్పటికీ నాకేం ఉద్యోగం లేదు, నాకు సంపాదన లేదు, నేను చాలా దూర ప్రాంతంలో ఉన్నాను. వాళ్ళకి కావాల్సిందండి తెలుసా, కనీసం ఫోన్ చేసి పలకొచ్చినా, మమ్మీ ఈరోజు ఆనందన్నావా, ఏం కోరు చేసుకున్నారు, దానికోసం ఎంత టైం స్పెండ్ చేస్తావండి, అయితే ఒక 2 నిమిషాలు లేదా 3 నిమిషాలు. నీకు ఆ 3 నిమిషాలకు కూడా సమయం లేదు, అంత బిజీ అయిపోయావా, అంత బిజీ. వాళ్ళతో అక్కడ మాట్లాడే వాళ్ళు ఎవరు ఉండరు, వాళ్ళ దగ్గర ఒక చిన్న ఫోన్ ఉన్నా వాళ్ళు ఎదురు చూసేది నీ ఫోన్ కోసమే. నా బిడ్డ ఫోన్ చేసి ఒక్కసారి నా తిన్నావా అంటే అంత బాగుంటుంది. ఏం నష్టం వచ్చి పడిపోయింది నీకు చెప్పు. ఒక రోజులో 3 నిమిషాలు నీ తల్లిదండ్రుల కోసం కేటాయించలేవా? వాళ్ళకి ఫోన్ చేసి అయితే ఎంత సంతోషమో తెలుసు, వాళ్ళకి అది చాలు. వాళ్ళకి ఏదైనా అవసరమైతే పక్కన వాళ్ళకి చెప్పి తెప్పించు. ఒకవేళ అలా చేస్తూ ఉంటే మీ భర్తలు దయచేసి వాళ్ళని అడ్డగించొద్దు, వాళ్ళకి అడ్డు చెప్పొద్దు. నేను ఇక్కడున్నప్పటికీ కూడా నా తల్లిదండ్రులకు ఏది అవసరమో నేను దాన్ని ఏర్పాటు చేస్తా. నా తల్లిదండ్రుల కోసం ఏదైనా చేస్తే నా భార్య దాని గురించి మాట్లాడదు. అట్ ద సేమ్ టైం మీరు కూడా నేర్చుకోవాల్సిన విషయం ఏంటి తెలుసా, ఆమె తల్లిదండ్రులకు బాగలేకపోయినా, ఆమె ఒకవేళ ఇబ్బంది పడుతున్నా గానీ, అప్పుడు నీ 10 రూపాయలు తీసిదిగో, మేమకు బాగాలేదు కదా, తీసుకెళ్లి ఇది నాకు ఆమెకి ఇచ్చేసరా, హాస్పిటల్లో చూయించుకోమని చెప్పు. నువ్వు ఇది చెయ్యవు కానీ మేము నువ్వు కూడా అది అలాంటి విత్తనం విత్తు. వాళ్ళ తల్లిదండ్రులు బాగలేకపోయాను, అరే మీ అమ్మకి మీ నాన్న బాగాలేదు, పో ఒక 2 రోజులు వెళ్ళు, వాళ్ళని చూసుకోండిరా, ఇదిగో ఈ 100 రూపాయలు చేతిలో పెట్టుకుని వెళ్ళు, వచ్చేటప్పుడు మీ అమ్మకి ఆ 100 రూపాయలు ఇచ్చేసారా పాపం వృద్ధులు, వాళ్ళు ఎక్కడికి వెళ్తారు. నువ్వు అలాంటి ప్రేమను ఇచ్చితే నువ్వు కూడా అలాంటి ప్రేమను పొందుకుంటావు. నువ్వు అలా విత్తట్లేదే, వాళ్ళమ్మ నాన్న పట్టించుకోవడం లేదే, మరి నీ తల్లిదండ్రులకు పరిచయం చేయాలి ఎలా ఎక్స్పెక్ట్ చేస్తావు, తప్పు కదా. క్రీస్తునందు ప్రేమ దేవుని బిడ్డ, ఒకని ఎడల ఒకరు మిక్కటమైన ప్రేమ కలిగిన వారై దేవుడిచ్చిన కృపావరము కొలది. ఉపచారము చేయ నేర్చుకునడి, ఉపచారము చేయడి. ఒకడు 11 వచనం, ఒకడు బోధించిన ఎడల దేవోక్తులను బోధించినట్లు బోధింపవలెను, ఒకడు ఉపచారము చేసిన ఎడల దేవుడు అనుగ్రహించు సామర్థ్యము నుండి చేయవలెను. ఇందువలన దేవుడు అన్నిటిలోనూ యేసుక్రీస్తు ద్వారా మహిమపరచబడను, యుగ యుగములు మహిమ యు ప్రభావమును ఆయనకుండునుగాక, ఆమేన్. క్రీస్తునందు ప్రేమినటువంటి దేవుని బిడ్డలారా, దేవుడు నీకు బోధించే కృపావరం ఇచ్చాడా, నువ్వు బోధించు. ఉపచారం చేసే కృపావరం ఇచ్చాడా, ఉపచారం చేయి. అందరికీ ఒకటే కృపావరం ఉండదండి. దేవుడు వాని సామర్థ్యము కలది, ఎవనికి ఏ కృపావరములు ఇవ్వాలనుకుంటాడో ఆ కృపావరములను ఆయన ఇస్తాడు. నీకే కృపావరం ఇస్తే దాన్నే తీసుకుని దాన్నే నువ్వు ఎగ్జిబిట్ చేయి. దేవుడు నీకు ఇచ్చిన కృపావరాన్ని నువ్వు చక్కగా నువ్వు రిప్రజెంట్ చేయడం ద్వారా మహిమ ఎవరికి వస్తుందో తెలుసా, దేవునికి వస్తుంది. అంటే నువ్వు చేసే పని ద్వారా దేవుని నామానికి మహిమ కలుగుతుంది. క్రీస్తునందు ప్రభువులారా, మనం చేసే ప్రతి పని ద్వారా దేవునికి మహిమ, దేవునికి ఘనత. మరి ఇప్పుడు తీర్మానం చేసుకో, ఉపచారం చేసేటువంటి విషయంలో నువ్వు దేవునికి మహిమను తీసుకొని వస్తున్నావా, దేవునికి మహిమను తీసుకుని రాకుండా ఉంటూ ఉన్నావా? దేవునికి ఇచ్చిన కృపావారాన్ని స్వీకరించు, దాని ద్వారా దేవుని నామానికి మహిమ తీసుకొని రా. చివరిగా ఒక చిన్న ఉదాహరణ చెప్పి నేను ముగించాలని ఇష్టపడుతున్నాను. కుమ్మరివాడు మంటితో పాత్రను చేసిన తరువాత అప్పుడు దాకా ఆ మట్టిని తొక్కుతూ, కాళ్ళతో తొక్కుతూ, దాన్ని మంటతో కాలుస్తూ అలా చేస్తున్నంత కాలం బహుశా ఈ కుండకు అర్థం కాక, ఈ మట్టికి అర్థం కాక, ఈ కుమ్మరివాడు ఎందుకో ఇంత కఠినాత్ముడు, ఎందుకో ఇంత జాలి దయాలేనటువంటి వాడు, నన్ను కాళ్ళ కిందేసి తొక్కుతున్నాడు, సారి మీదేసి తిప్పుతున్నాడు కఠినాత్ముడు, నాకు ఇలాంటి పరిచర్ ఇచ్చాడు, నాకు ఇలాంటి ఉపచారం చేయడానికి ఇచ్చాడు అని చెప్పిన ఆయన తిట్టుకుంటా, ఆ మన్ను తిట్టుకుంటా ఉంటే, మంటలు లేచి కాలుస్తున్నప్పుడు తిట్టుకుంటా ఉంటే, ఆ తర్వాత ఒకనొక రోజు కుమ్మరివాడు ఆ మట్టితో చేయని పాత్రను తీసుకొని వచ్చి వీధిలో నిలబెట్టినప్పుడు, అటు ఇటు వెళ్లేటువంటి వాళ్ళు దానికి వెలకడుతూ ఉన్నప్పుడు, ఈ పాత్ర నాకు కావాలి, దీనికోసం నేను 100 చెల్లిస్తాను, లేదు నేను 150 చెల్లిస్తాను అని అంటూ ఉంటే అప్పుడు అర్థమవుతుంది పాత్రకి, వావ్, నాకేనా విలువ కడుతున్నారు, నన్నేనా వాళ్ళు ఇంటికి తీసుకునేలాంటున్నారు, నేను ఆఫ్టర్ ఆల్ మనును కదా, అరే మనునైనా నేను ఇంత అందమైన పాత్రగా మారడం కోసమేనా కుమ్మరి తన చేతులతో ఇలా చేశాడు, నేనేమో అనవసరంగా నన్ను తొక్కుతున్నాడని సార మీద తిప్పుతున్నాడని మంటల్లో కాలుస్తున్నాడని రకరకాల మాట్లాడినాను ఈ కుమ్మరివాణ్ణి. కానీ కుమ్మరివాడు ఈ మంటల్లో కాల్చడం అంతా కూడా, సార మీద వేసి నన్ను తిప్పడం అంతా కూడా నాకు ఒక విలువైన రూపాన్ని ఇవ్వడం కొరకైనా. అప్పుడు దానికి రియలైజేషన్ అయింది, అప్పుడు రియలైజేషన్ అయింది. ఇప్పుడు ఈ కొనుక్కోవడానికి వచ్చినటువంటి వాడు ఏమంటాడు తెలుసా, బా ఈ పాత్ర భలే ఉంది సార్, భలే భలే ఉంది సార్. నెక్స్ట్ ఏంటి, ఎవరు చేశారో కానీ సూపర్, లేకపోతే ఆ కుమ్మరి ముందే ఉంటే సార్ సూపర్ చేశారు సార్, మహిమ ఎవరికి వెళ్ళింది, కుమ్మరివానికి వెళ్ళింది. ఎవరు చేశారు, ఈవెన్ ఒక చిత్రాన్ని తీసుకోండి, ఆ చిత్రం వేయబడిన తర్వాత అద్భుతంగా ఉందండి చిత్రం. నెక్స్ట్ బా ఎవరు వేశారో గాని వాళ్ళ కళా నైపుణ్యానికి మెచ్చుకోవచ్చండి. ఎవరికి వెళ్ళింది, ఒక చిత్రం ద్వారా మహిమ చిత్రకారునికి వెళ్ళింది, ఒక మట్టి పాత్ర ద్వారా ఆ మహిమ కుమ్మరివానికి వెళ్ళింది. మరి నిన్ను నన్ను డిజైన్ చేసింది ప్రభు కదా, మనల్ని బట్టి ఆ మహిమ ఎవరికి రావాలి, ప్రభుకి రావాలి కదా. మరి మనల్ని బట్టి మన డిజైనర్కి ఆ మహిమ వస్తుందా, రావడం లేదు. ఎందుకు రావడం లేదు, మంటిని కుమ్మరివాడు ఎలా తయారు చేశాడో అది అలాగే ఉంది కాబట్టి మహిమ అవుతుంది, చిత్రాన్ని ఆ చిత్రకారుడు ఎలా చిత్రీకరించాడో అది అలాగే ఉంది కాబట్టి దానికి మహిమ వెళ్తుంది, చిత్రకారు మహిమ వెళ్తుంది. కానీ దేవుడు నిన్ను ఎలా డిజైన్ చేశాడు ఈరోజు అలా లేము, అందుకోసమే మనల్ని బట్టి దేవుడు నామానికి మహిమ కలగడం లేదు. ఆయన ప్రేమ కలిగిన వాడు కాబట్టి మనల్ని కూడా ప్రేమ కలిగిన వారుగా డిజైన్ చేశాడు, ఈరోజు మనలో ఆ ప్రేమ లేదు కాబట్టి మనల్ని బట్టి దేవునికి మహిమ కలగడం లేదు. మనం దేవుని నామానికి మహిమ తెచ్చేవారంగా ఉండాలి. నేను ముగిస్తున్నాను, దేవుడి కొద్ది మాటలు మన ఇంటిలో దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. తిరిగి సమయాన్ని నా అధ్యక్షుల వారికి అప్పగిస్తూ ఉన్నాను.